ईश्वरो गुरुरात्मेति मूर्तिभेद विभागिनी व्योमवत् व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादा शंकरं लोकशंकरं। ओ శంకరాచార్య స్వామి సాధకుల కొరకు ప్రత్యేకంగా రచించినటువంటి ఈ 5 శ్లోకాలు అణిముచ్చల్లాంటివి. సాధనమున పనులు సమకూరు ధరలోన ఏది సాధించాలన్నా ఒక సాధన అంటూ ఉండాలి. సాధన ద్వారానే సాధ్యాన్ని సాధిస్తాం కనుక సాధన అంటేనే సాధ్యతే అనేన ఇది సాధనం. అంటే ఏదైతే మనం సాధించాలి అని అనుకుంటామో, దేనిని మనం పొందాలి అని అనుకుంటామో, దాని కొరకు దేని ద్వారా ప్రయత్నం చేస్తామో అది సాధన అవుతుంది. అంతే కనుక మనం పొందాలి అనుకునేటువంటిది సాధ్యం, అచీవ్ చేయాలనుకుంటున్నాం కానీ ఏదైతే మనం పొందాలి అనుకుంటామో అది సాధ్యం. ఆ సాధ్యాన్ని పొందడానికి ఏదైతే మనకు ఉపకరిస్తుందో అది సాధన. కనుక సాధ్య సాధన సంబంధ, ఏది మనం పొందాలనుకున్నా కూడాను మనకు సాధ్యమేమిటో తెలియాలి. అటువంటి సాధ్యాన్ని పొందడానికి సాధన ఏదై ఉండాలి అని ఆలోచన చేయాలి. కనుక మొదట సాధ్యం మనసులో ఉంటే క్లియర్గా సుస్పష్టంగా నేను ఇది పొందాలి అని మనకు తెలిసినప్పుడే దానికి ఏ విధమైనటువంటి సాధన అవసరం అనేటువంటిది ఉంటుంది. కనుక సాధ్యము అనేటువంటిది సుస్పష్టంగా సాధకుడికి తెలిసి ఉండాలి. దానికి ఏ విధమైనటువంటి సాధన అనేది కూడా అర్థం కావాలి. అయితే నిన్న మనం చూసాం ఇంట్రొడక్షన్లో, ఏదైతే మనం పొందాలి అనుకుంటూ ఉన్నామో అది అల్ప సుఖం అయ్యేందుకు అవకాశం లేదు. అది కేవలం సుఖం కాకుండా శాంతి అయి ఉండాలి. అందువల్ల తృప్త భవిష్యామి, నేను తృప్తిగా ఉండాలి అని అభిప్రాయపడుతూ ఉండాలి. ఇది సాధ్యం నువ్వు పొందాలనుకునేది. వాస్తవానికి ఏదైతే నువ్వు సాధ్యము అనుకుంటున్నావో అది ఇక్కడ సాధ్యం కాదు. ఆధ్యాత్మిక మార్గంలో సిద్ధ విషయం, ఎందుకంటే ఉన్నదే గనక అనంతమైనటువంటిది కాబట్టి ప్రత్యేకించి ఒక ప్రదేశంలో పొందేది కాదు, అది ఒక వస్తువు కాదు, అది ఉన్నది. ఉన్నది గనక తెలుసుకోదగింది, ప్లీజ్ జ్ఞాతవ్యం. చేయదగింది అయితే కర్తవ్యం, ఇది కర్తవ్యం కాదు. భగవంతుడు ఒకచోట ఉండేవాడైతే నువ్వు వెళ్ళి పట్టుకోవచ్చు. జ్ఞానం అనేటువంటిది భగవంతునికి సంబంధించింది, అంటే భగవంతుడు భగవంతునికి సంబంధించిన జ్ఞానం భిన్నం కాదు. ఆత్మ, ఆత్మ జ్ఞానము వేరు కాదు. కంప్యూటరు, కంప్యూటర్కి సంబంధించిన జ్ఞానము వేరు కాదు. కనుక ఒకదానికి సంబంధించిన జ్ఞానం నాకు లేనప్పుడు ఆ జ్ఞానాన్ని నేను పొందాలి. వస్తువు గనక లేనిదైతే ప్రయత్నం చేసి పొందొచ్చు. వస్తువు ఉన్నది అయితే ఇప్పుడు కావలసింది వస్తువుకు సంబంధించిన జ్ఞానం. కనుక ఆత్మ ఏదైతే ఉందో, పరమాత్మ నువ్వు ఏదైతే అంటున్నావో, మోక్షము అని ఏదైతే అంటున్నావో, ఇది ఉన్నది, అనంతమైంది. అనంతమైంది గనక అనంతమైనటువంటి దాన్ని అంతం కలిగినటువంటి కర్మల ద్వారా సాధించలేము. ఎప్పుడు ఏ కర్మను నువ్వు తీసుకున్నా దానికి ఆది అంత్యం ఉంటుంది. ఇప్పుడు ఉపన్యాసం ఇదొక కర్మ, ప్రారంభం చేస్తున్నాను, 6 గంటలకు ప్రారంభం చేశాను, 7 గంటలకు సమాప్తం చేస్తానని అర్థం. ఏ కర్మైనా అట్లాగే ఉంటుంది. ఒకదానికి ఆది ఉంటే ఆది ఉన్న దానికి అంత్యం ఉంటుంది. ఆద్యంతములు కర్మకు ఉండేటప్పుడు, ప్రారంభమై అంతమయ్యేటప్పుడు ఇలాంటి పరిమితమైనటువంటి కర్మ పరిమిత ఫలితాన్ని ఇస్తుందే కానీ అనంతమైనటువంటి ఫలితాన్ని ఇవ్వదు. ఇటువంటి అల్ప ప్రయత్నాలే ఈ ప్రపంచంలో మనం చేస్తున్నాం. అంత వత్తు ఫలం తేషాం తద్భవత్యల్పమేధసాం భగవద్గీత. ఎవరైతే అల్పమైన స్వల్పమైన వివేకం కలిగి ఉంటారో అటువంటి వాళ్ళు చేసేటువంటి కర్మల యొక్క ఫలితాలు కూడాను అల్పంగానే ఉంటాయి, స్వల్పంగానే ఉంటాయి. కాబట్టి ఏదో కొంతో అంతో ఇంతో కర్మలు చేస్తూ పోతే ఎంతో కొంత రావచ్చేమో కానీ ఫలితం, ఆ ఫలితం మాత్రం మనం ఆశించింది కాకపోవచ్చు. మనం ఆశించేటువంటి ఫలితం అనంతమైనటువంటి ఫలితం, అనంతమైనటువంటి ఫలితం అంతమయ్యేటువంటి కర్మల ద్వారా లభ్యమయ్యేందుకు అవకాశం లేదు. గనక ఏ మోక్షాన్ని అయితే నువ్వు ఆశిస్తూ ఉన్నావో అటువంటిది ఉన్నదే కాబట్టి సిద్ధ వస్తువు ఉన్నది. అర్థం చేసుకోండి, నిన్న మళ్ళీ మననం చేసుకోండి, ఉన్నది తెలియకుండా ఉన్నది, ఇది లేనిది కాదు ఉన్నదే తెలియకుండా ఉన్నది. కనుక నాకు కావలసింది వస్తువు కాదు, ఆ వస్తువుకు సంబంధించిన జ్ఞానం. కాబట్టి జ్ఞానాత్ మోక్షాయితి, ఒక జ్ఞానం వల్ల మోక్షం రావాల్సిందే. జ్ఞానాదేవత కైవల్యం, జ్ఞానం వల్లనే కైవల్యం రావాలి. జ్ఞానమే గనక ఉన్నవాడు అందిస్తే లేనివాడికి రావాలి. నాలెడ్జ్ ఈజ్ కమ్యూనికబుల్. కనుక గురువు అందిస్తాడు శిష్యుడికి వస్తుంది. కనుక తద్విజ్ఞానార్థం సహా గురుమేవ అభిగచ్చేత్, అందువల్ల శిష్యుడు గురువు దగ్గరకు వెళుతూ ఉన్నాడు. క్లియర్? కాబట్టి జ్ఞానం వల్లనే వస్తుంది. ఇది మన శాస్త్రం, ఇది మన సంప్రదాయం. అంతేగాని ఏదో చేస్తే భగవంతుణ్ణి పొందుతామనేది మాత్రం భ్రమ. ఎందుకనేది ఉన్నదే గనక తెలుసుకోవాల్సిందే. అయితే గురువు జ్ఞానాన్ని ఇచ్చినా కూడాను మనం అందుకోలేకపోతున్నాము అన్నప్పుడు ఏదో ప్రతిబంధకం ఉంది. ఏమిటి అసలు ఆ ప్రతిబంధకం? అంతఃకరణ శుద్ధి లేకపోవడం, మన మనోనైశ్చల్యం లేకుండా ఉండడం. దీనికి కారణాలు ఏంటి? చాలా ఉన్నాయి. అవన్నీ తొలగించుకుంటూ పోవాలి. కొన్ని తగిలించుకోవాలి, కొన్ని తొలగించుకోవాలి. ఏవి మనం ఈ ప్రపంచంలో ఆచరించడం వల్ల మనసుకు శుద్ధి కలుగుతుంది, చిత్తశుద్ధి కలుగుతుంది? ఏవి ఆచరిస్తే చిత్తం అశుద్ధం అవుతుంది? ఈ రెండు కూడా మనకు తెలిసి చిత్తశుద్ధికి ఉపకరించేటువంటివి మనం చేసుకుంటూ పోవాలి. చిత్తాన్ని అశుద్ధం చేసేటువంటివి ఏవైతే ఉన్నాయో, మలినపరిచేటువంటివి ఏవైతే ఉన్నాయో వాటిని దూరం చేసుకుంటూ పోవాలి. ఇవన్నీ కూడాను ఈ సాధన పంచకం 5 శ్లోకాల్లో, ఒక్కొక్క శ్లోకంలో 8 విషయాల చొప్పున 5 శ్లోకాల్లో 40 విషయాల్ని కూలంకషంగా చర్చించడం జరిగింది. కనుక ఈ సాధన పంచకం వింటే మోక్షం వస్తుందని మీరు అడిగితే రాదు అంట, అది ఇంకేం లేదు. కనుక సాధన పంచకం దేనికండి? గురువు జ్ఞానం ఇస్తేనే మోక్షం వస్తుంది. ఆ గురువు జ్ఞానాన్ని ఏదైతే ఇస్తున్నాడో దానిని అందుకోవడానికి ముముక్షుని ప్రిపేర్ చేస్తుంది సాధన పంచకం. కాబట్టి ఇది కూడాను జ్ఞానం కిందకే వస్తుంది. ఎందుకని? ఈ అర్హత లేకపోతే దాన్ని అందుకునేటువంటి అవకాశం లేదు. 1 శ్లోకం. వేదో నిత్యమధీయతాం తదుదితం కర్మ స్వనుష్ఠీయతాం తేనేశస్య విధీయతాం అపచితిః కామ్యే మతిస్త్యజ్యతాం పాపౌఘః పరిధూయతాం భవసుఖే దోషోనుసంధీయతాం ఆత్మేచ్ఛా వ్యవసీయతాం నిజగృహాత్ పూర్ణం వినిర్గమ్యతాం. 8. వేదో నిత్యం అధీయతాం, నంబర్ 1. వేదః అధీయతాం నిత్యం, ఇది నంబర్ 1. వేదాన్ని నిత్యము అధ్యయనం చేయాలి. వేదో నిత్యం అధీయతాం. నంబర్ 2. తద్ ఉదితం, ఆ వేదంలో ఏదైతే చెప్పబడి ఉందో తదు ఉక్తం, ప్రోక్తం. వేదో నిత్యం అధీయతాం తదుదితం కర్మ స్వనుష్ఠీయతాం, కర్మ సు అనుష్ఠీయతాం. అందులో చెప్పబడినటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో మనం ఆచరించదగినవి వాటిని సు అనుష్ఠీయతాం, సుష్ఠు అనుష్ఠీయతాం, చక్కగా వాటిని ఆచరించాలి. తేనేశస్య విధీయతాం అపచితిః, నంబర్ 3. తేన, ఆ వేదంలో చెప్పబడినటువంటి కర్మల ద్వారా ఈశస్య విధీయతాం అపచితిః. అపచితిః అంటే పూజ, పూజనం, అపచితిః. తేనేశస్య విధీయతాం అపచితిః తేన వేదోక్త కర్మణా ఇతి. ఈశస్య అపచితిః విధీయతాం క్రియతాం, కాబట్టి ఆ వేదంలో చెప్పబడినటువంటి ధర్మాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆచరించడంలోనే భగవంతుణ్ణి పూజించడం అనేది జరగాలి. దేనేశస్య విధీయతాం అపచితి, మీరు అక్కడ గుర్తుపెట్టుకుంటుంటే అడిగి అయిపోయిందని తెలుసు. నంబర్ 4, కామ్యే మతిస్తజతాం. కామ్యే కర్మణి, కామ్య కర్మలు ఏవైతే ఉన్నాయో వాటిని మతి త్యజతాం, మనసులో వాటిని త్యజించాలి. కామ్య కర్మల్ని మనసులో త్యజించాలి. పాపౌఘ, పాప సమూహం ఏదైతే ఉందో పరిధూయతాం, మనసు నుంచి దూరం చేసుకుంటూ పోవాలి పాపాలని జీవితంలో. భవసుఖే దోషోనుసంధీయతాం, భవసుఖే ఈ సంసార సుఖాల్లో ఉండేటువంటి దోష, దోషం ఏదైతే ఉందో డిఫెక్ట్, అనుసంధీయతాం, నిరంతరం కూడా దాన్ని పునః పునః, సంధీయతాం కాకుండా అనుసంధీయతాం, పునః పునః మళ్ళీ మళ్ళీ దాన్ని విచారణ చేసుకుంటూ పోవాలి. ఆత్మేచ్ఛా వ్యవసీయతాం, కాబట్టి ఆత్మను పొందడము అనేటువంటి విషయంలో మనసును లగ్నం చేయాలి. నిజ గృహాత్తోరణం వినిర్గమ్యతాం, కాబట్టి నిజ గృహం ఏదైతే ఇది నాది అనుకుంటూ ఉన్నామో అటువంటి ఈ గృహ శృంఖలాల నుండి తూర్ణం శీఘ్రమే వినిర్గమ్యతాం, దాని నుంచి విడిపడిపోవాలి. ఇది సాధకుడు కోసం ఫస్ట్ శ్లోకంలో స్వామి ఇచ్చినటువంటి 8 ఇన్స్ట్రక్షన్స్. వేద నిత్యం అధీయతాం, నిత్యం అంటే ప్రతిరోజున. వేద అధీయతాం, వేదాన్ని అనుష్ఠిస్తూ ఉండాలి, అధ్యయనం చేస్తూ ఉండాలి. వేదంలోనే ఒక మాట ఉంది, స్వాధ్యాయ ప్రవచనాభ్యాం ప్రమదితవ్యం. నిరంతరం కూడా నువ్వు సాధకుడు అనేటువంటి వాడు స్వాధ్యాయం, వేదాన్ని అధ్యయనం చేస్తూ ఉండడం, ప్రవచనాభ్యాం, ఆ అధ్యయనం చేసిన తర్వాత మళ్ళీ ఇతరులకు ప్రవచనం చేయడం కూడాను. పూర్వపు రోజుల్లో తను అధ్యయనం చేయడం, అధ్యయనం చేసినటువంటి దాన్ని ప్రసంగిస్తూ ఉండడం, అంటే తాను అర్థం చేసుకుంటూ ఉండడం, అర్థం చేసుకున్నటువంటి దాన్ని ఇతరులకు అందిస్తూ ఉండడం. స్వాధ్యాయ ప్రవచనాభ్యాం న ప్రమదితవ్యం, ఏ ఒక్కరోజు కూడా దాన్ని వదలకూడదు అని. కనుక వేదాన్ని నిరంతరం కూడాను ఎందుకు అధ్యయనం చేయాలి? వేదం ఏమిటి అధ్యయనం చేయడానికి? వేదం అనేటువంటిది ఇట్స్ ఎ బాడీ ఆఫ్ నాలెడ్జ్. వేదం అనేది జ్ఞాన భాండాగారం. కాబట్టి ఈ ప్రపంచంలో మనకు ఎన్ని తెలుస్తూ ఉండినా తెలియనివి చాలా ఉన్నాయి. ఏ జ్ఞానాన్ని తెలుసుకున్నా పరిమితంగానే ఉంది. కనుక పరమేశ్వరునికి సంబంధించినటువంటి జ్ఞానమే పరిపూర్ణమైనటువంటి జ్ఞానం అని మొన్న సాయంత్రమే మనం తెలుసుకున్నాం. ఇటువంటి జ్ఞానమే కనుక జీవితంలో కలగకపోతే బ్రతుకు నిరర్థకం. కనుక నిరంతరం కూడాను జ్ఞానాన్ని సముపార్జిస్తూ ఉండాలి. దానికోసం వేదాన్ని అధ్యయనం చేస్తూ ఉండాలి. ఎందుకని? వేదంలో ఉండేటువంటి జ్ఞానం పరిపూర్ణమైంది కనుక. అయితే స్వామీజీ ఇతర దేశాల్లో ఉన్నారు కదా, వాళ్ళకి వేదం లేదు కదా, వాళ్ళకి జ్ఞానం లేనట్లేనా అనేటువంటి సందేహం కూడా మీకు రావచ్చు. ఇది వేదం అనేటువంటిది ఒక భారతదేశానికి సంబంధించింది అని భారతీయుడు అనుకోడు. వేదం భారతదేశానికి సంబంధించింది కాదు. ఎందుకో తెలుసా? వేదం అనేది జ్ఞానం, భారతదేశానికి సంబంధించింది ఎట్లా అవుతుంది? ఫలానా కొండ భారతదేశానికి సంబంధించింది కావచ్చు, ఫలానా నది భారతదేశానికి సంబంధించింది కావచ్చేమో, కానీ వేదం అనేటువంటిది జ్ఞానం కనుక భారతదేశానికి సంబంధించింది కాదు. ఇది సృష్టికి పూర్వమే ఉన్నది. ఏ జ్ఞానాన్ని ఆధారం చేసుకుని పరమాత్మ ఏ సృష్టిని తయారు చేశాడో అదే వేద జ్ఞానం. సృష్టి జరిగిన తర్వాత దేశాలు వచ్చి ఉంటాయి. దేశాలు వస్తే భారతదేశం వచ్చి ఉంటుంది, భారతదేశంలో వేదం ఉండుంటుంది. కానీ సృష్టికి పూర్వం ఉన్నటువంటి జ్ఞానం ఏదైతే ఉందో, ఎందుకని వేద జ్ఞానము వేద పురుషుడు వేరు కాదు, అండర్స్టాండ్, వేద నారాయణుడు వేద జ్ఞానము వేరు కాదు, భగవంతుడు భగవంతునికి సంబంధించిన జ్ఞానము వేరు కాదు, ఈశ్వరుడు ఈశ్వర జ్ఞానము వేరు కాదు. కనుక జ్ఞానం పరమాత్మ దగ్గర ఉంది. ఒకరి దగ్గర ఉండేటప్పుడు నాదని ఎట్లా చెప్తాను? నాకన్నా ముందే ఉంది. సృష్టే ప్రాక్, ఈ సృష్టికి పూర్వమే ఉంది, కాకపోతే సృష్టి జరిగిన తర్వాత ఇక్కడ లభ్యమైంది. అది మన అదృష్టి. చమురు ఎట్లాగైతే ఇరాక్లో దొరుకుతూ ఉందో జ్ఞానం ఇక్కడ లభ్యం అవుతూ ఉంది అంతే. కాబట్టి మనం కస్టోడియన్స్, ఇది మన భాగ్యం, మన అదృష్టం. కాబట్టి వేదం నాది అని చెప్పాలంటే ఫిజిక్స్ నాది అన్నట్టుంటది, కెమిస్ట్రీ నాది అన్నట్టుంటది. కాబట్టి ఫిజిక్స్ లో అనేకమైనటువంటి విషయాలను తెలుసుకోవచ్చు ఇతర దేశస్తులు, కానీ వాళ్ళకి సంబంధించింది కాదు. లా ఆఫ్ గ్రావిటేషన్ ఉంది కనుక భూమికి ఆకర్షణ శక్తి, దీనిని న్యూటన్ అనేటువంటి శాస్త్రజ్ఞుడు కనిపెట్టి ఉండొచ్చు, కానీ అది ఆయనకి సంబంధించింది కాదు. ఎందుకని, ఆయనకు పూర్వమే భూమికి ఆకర్షణ శక్తి ఉంది, ఆయన పుట్టక ముందే ఉంది. అసలు ఆయన తల్లి గర్భంలో నుంచి బయటికి రావడానికి భూమి ఆకర్షణ శక్తే కారణం. వాళ్ళ తండ్రి గారికి కూడా అదే కారణం, వాళ్ళ తాతగారు కూడా జామ చెట్టు ఎక్కి కింద పడి ఉంటాడు, అదంతా భూమి ఆకర్షణ శక్తే. కనుక అంతగా ముందే ఉన్నది, ఉన్న దానిని న్యూటన్ అనేటువంటి శాస్త్రజ్ఞుడు తెలుసుకున్నాడు. అందువల్ల డిస్కవరీ, తెలుసుకోవడం, ఉన్నదాన్ని తెలుసుకోవడం. అట్లాగే ఈ సృష్టిలో ఏ ధర్మాలు అయితే ఉన్నాయో, ఏ ధర్మాలు ఉండడం వల్ల ఈ సృష్టి నడుస్తూ ఉందో, అదే వేద ధర్మం గనక, అటువంటి ధర్మాన్ని మహర్షులు తెలుసుకున్నారు. ఇదే వేదం. ఆ తరువాత పుస్తకాలు ఎలాగూ లేవు గనక అధ్యయనం చేస్తూ వచ్చారు. నిత్యం అది వేదో నిత్యం అధీయతాం. కాబట్టి ప్రతిరోజు అధ్యయనం చేయాలి. ఆ రోజులు లేకపోతే నిలిచే అవకాశం లేదు. వేదం అంటే చిన్న విషయం కాదు. 4 వేదాల్ని కేవలం నోళ్లలోనే పెట్టుకొని వచ్చారు. గురువు చెబుతూ ఉంటే శిష్యుడు వల్లిస్తూ ఉండేవాడు. అందువల్ల దీనికి కర్ణ పరంపర అని కూడా పేరు. అంటే చెవి నుండి చెవికి, చెవి నుండి చెవికి అందుతూ పోయిందని అర్థం. కాబట్టి కొన్ని యుగాలుగా, కొన్ని తరాలుగా, వేలాది సంవత్సరాలు ఈ విధంగా నిక్షిప్తం చేసుకొని వచ్చాం ఈ జ్ఞానాన్ని. దీన్నేం పడేసుకోలేదు, పారేసుకోలేదు. ఎన్ని దండయాత్రలు జరిగినా కూడాను ఈ జ్ఞానం నిలిచే ఉంది. ఎందుకని, నిత్యం అధ్యయనం చేసేటువంటి వాళ్ళు ఉండడం చేతి. కాబట్టి వేదంలో ఉన్నటువంటిది జ్ఞానమే గనక ఈ ప్రపంచంలో మనం తిరుగుతూ ఉన్నాం. ఈ ప్రాపంచకమైనటువంటి విషయాల మధ్య ఏమైపోతామో అర్థం కాదు. అందుకని మనం దేనివైపు అయితే నడుస్తూ ఉన్నామో ఆ సన్మార్గంలో మనం నడవాలి అనుకునేటప్పుడు తత్సంబంధమైనటువంటి సద్భావాలు మన మనసులో నిరంతరం కూడా కదులుతూ ఉండాలి. మనసు ఖాళీగా ఉండకూడదు. కనుక అటువంటి భావాలు మనలో కదులుతూ ఉండాలి అన్నట్లయితే వేదః నిత్యం అధీయతాం. కాబట్టి స్వామీజీ, మాకు సంస్కృతం రాదు, మేము వేదాన్ని అధ్యయనం చేయలేము, మాకు స్వరం రాదు. వేద జ్ఞానం. ఒకవేళ వేదాన్ని గనక అధ్యయనం చేయలేకపోతే ఈ రోజుల్లో దానికి ఒకటే మార్గం, వేద జ్ఞానం. ట్రాన్స్లేషన్స్ ఉన్నాయి కాబట్టి ఏదో ఒక గ్రంథాన్ని ప్రతిరోజు చదువుతూ ఉండాలి. ఇంకేం లేదు, జ్ఞానాన్ని మనసుకు పట్టిస్తూ ఉండాలి. ఎప్పుడైతే జ్ఞానం మనం అధ్యయనం చేస్తూ ఉంటామో, చదువుతూ ఉంటామో, తద్వారా నిత్య నూతనమైనటువంటి భావాలు కదులుతూ ఉంటాయి. ఇది జీవితంలోకి ఆసక్తిని పెంచుతుంది, జీవితంలోకి అనురక్తిని పెంచుతుంది, జీవితంలో ఒక శ్రద్ధను పెంచుతుంది. ఏదో ఒకటి చేస్తేనే సాధించగలం. ఎప్పుడు కూడా ఒక ఉత్సాహం లేకుండా మనిషి నిరుత్సాహపరుడు, నిరాశావాది. ఈ ప్రపంచంలో ఏది సాధించలేదు. ఉదయాన్నే లేస్తే గానీ 6 రాలేదు. ఈ అలవాటు లేని వాళ్ళు కూడాను అలవాటు చేసుకొని ఇక్కడికి చాలా మంది వస్తున్నారని నేను అభిప్రాయపడుతున్నాను. తప్పు కాదనుకుంటున్నాను. ఎందుకని, సాయంత్రం అంత ఎండల్లో కూడాను అన్ని వేల మంది వచ్చి కూర్చుంటున్నారు. ఎందుకని, ఏం జరుగుతుంది ఇక్కడ, ఏం అందిస్తూ ఉన్నాం? కేవలం భావాలు. జ్ఞానం అందుతూ ఉంది. కాబట్టి జ్ఞానాభిలాష, జ్ఞాన పిపాస, జ్ఞానేచ్ఛ, ఈ జిజ్ఞాస మనుషుల్లో ఉండడం వల్ల ఉదయాన్నే నిద్ర పోవాలనిపించినా లేచి స్నానం చేసి మార్నింగ్ క్లాస్ సాధన పంచకంకి వస్తున్నాం. సాయంత్రం వచ్చి కూర్చుంటున్నాం. కింద కాలుతూ ఉండినా కూడా కూర్చొని వింటూ ఉన్నాం. ఎందుకని, అది జ్ఞాన పిపాస. కాబట్టి ఇది ఏదో ఒక వారం రోజులకి, 10 పరిమితం చేసుకోవడం కాకుండా నిత్యం ఉండాలి గనక వేదో నిత్యం అధీయతాం. కాబట్టి భగవత్ సంబంధమైనటువంటి భావాలు నిరంతరం మన మనసులో కదులుతూ ఉండాలి. కనుక నిత్యం ఈ జ్ఞాన భాండాగారం ఏదైతే ఉందో, ఉపనిషత్తుల్లో ఏదైతే ప్రబోధించబడిందో, ప్లీజ్ శృతి, భగవద్గీత లాంటి గ్రంథాల్లో ఏ తత్వం అయితే గానం చేయబడిందో, స్మృతి, ఈ రెండింటినీ సోదాహరణంగా ఎక్కడైతే వివరించబడిందో, పురాణ, ఇవన్నీ కూడా నా అధ్యయనం చేయదగినవి. అందువల్ల కేవలం ప్రమాణాన్ని తీసుకొని మాట్లాడేటువంటి ఆదిశంకరాచార్య స్వామిని కూడాను శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం అని ప్రార్థన చేస్తున్నాం. కాబట్టి శృతులు వేదాలు, స్మృతులు భగవద్గీత లాంటివి, పురాణాలు అష్టాదశ పురాణాలు, ఇవన్నీ కూడాను ఒకే వైపుకు మనల్ని తీసుకెళ్తూ ఉన్నాయి, మన మనసును ఒకే వైపు నడిపిస్తూ ఉన్నాయి. కాబట్టి వీటి మధ్య భేదాలు చూడాల్సిన అవసరం లేదు. కనుక నిద్ర నిరంతరం కూడాను ఈ పవిత్రమైనటువంటి, పరిశుద్ధమైనటువంటి, మన జీవితాన్ని పునీతం చేసేటువంటి ఈ గ్రంథాలని నిత్యం అధీయతాం. ఇది మన జీవితంలో ఒక భాగం కావాలి. భోజనం చేస్తున్నాం లేదు, అది ఎంత అవసరమో నేను అనుకుంటూ ఉన్నా, ఇది ఇంకా అవసరమేమో. భోజనం చేయకపోతే ఒక దేహం మాత్రం పాడవద్దు, కానీ అధ్యయనం చేయకపోతే మనసు పాడే. దేహం పాడైనా పెద్ద నష్టం లేదనుకుంటున్నా, ఎందుకంటే దేహం పాడైతే బాగు చేసుకోవచ్చు, కానీ మనసు పాడైతే బాగు చేసుకోవడం చాలా కష్టం. ఒకవేళ దేహం పాడైనా పర్వాలేదు, ఎందుకని ఎట్లాగో ఇది శ్మశానంలో పిడికిడ బూడిదైపోయేది, కానీ మనసు అట్లాంటిది కాదు, జన్మ జన్మలకు మనకు తోడుగా ఉంటుంది. కనుక మనసు కనుక పాడైపోయింది అంటే అనేక జన్మలు దారిద్ర్యంలో కొట్టుకుపోతాయని అర్థం. కనుక మనసును ఎప్పుడు జ్ఞానపూరితంగా ఉంచాలి, ఇది ప్రధానమైనటువంటి విషయం. కనుక వేదః నిత్యం అధీయతాం, కాబట్టి వేదాన్ని నిరంతరం కూడాను అధ్యయనం చేయాలి, ఆధ్యాత్మిక గ్రంథాలని పఠనం చేయాలి, తద్వారా జ్ఞానాన్ని సముపార్జించి మనసులో ఎప్పుడు జ్ఞాన పరిమళాలు వెదజల్లేటట్టుగా మనసు మనం తయారు చేసుకుంటూ పోవాలి. కాబట్టి ఒక చక్కటి పూల తోటను చూసినప్పుడు ఎంతో శోభాయమానంగా కనపడుతూ ఉంది, అట్లాగే ఏ మనసులో అయితే మంజులమైనటువంటి మనోహరమైనటువంటి భావాలు ఉంటాయో ఆ మనసు కూడాను ఆ పూల తోట కన్నా అందంగా ఉంటుంది. ఒక ఆకాశంలో ఇంద్రధనస్సును చూసినప్పుడు ఎంతో పొంగిపోతాం మనం, హరివిల్లును చూసినప్పుడు. అట్లాగే మన మనోగగనంలో గనక ఒక దివ్యమైనటువంటి రంగులతో ఈ అనేకమైనటువంటి చిత్ర విచిత్రమైనటువంటి భావాలు ఏవైతే కదులుతూ ఉన్నాయో ఇవన్నీ కూడా మన మనోగగనంలో ఉన్నప్పుడు జీవితం ఎంతో ఆనందంగా స్ఫూర్తిమంతంగా ఉండేందుకు అవకాశం ఉంటుంది. కనుక వేదో నిత్యం అధీయతాం, కాబట్టి వేదాన్ని నిరంతరం నిత్యం ప్రతిరోజు అధ్యయనం చేయాలి, కాబట్టి జ్ఞాన సముపార్జనలో ఉండాలి. ఈ పనులు పశుపక్షాదులు చేసేందుకు అవకాశం లేదు. జ్ఞానం అనేటువంటిది ఇది చాలా పవిత్రమైన విషయంగా మనం తెలుసుకున్నాం. కనుక ఈ జ్ఞానాన్ని సముపార్జించేటువంటి శక్తి ఒక్క మానవుడికే ఉంది, కాబట్టి దీన్ని మనం వృధా చేసుకోకూడదు. వేదో నిత్యం అధీయతాం నెంబర్ వన్. మరి ఇవన్నీ చదివాము, అధ్యయనం చేశాం, దేనికి వాట్ఫా? తదుదితం కర్మ స్వనుష్ఠీయత నెంబర్ టూ. తత్ ఉదితం, దాంట్లో ఏదైతే చెప్పబడిందో, ఉక్తం చెప్పబడినటువంటిది ఉదితం. కర్మ స్వనుష్ఠీయతాం సు అనుష్ఠీయతాం, చక్కగా ఆచరించాలి ఆ కర్మల్ని. కాబట్టి శాస్త్రాన్ని చదివిన తర్వాత శాస్త్రం నిర్ధారణ చేస్తుంది, అందువల్ల ప్రమాణమైంది. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితం, కార్య అకార్య వ్యవస్థితం. నువ్వు ఏవి ఆచరించాలి, కార్య అకార్య ఏవి ఆచరించకూడదు అనేటువంటి విషయంలో శాస్త్రం ఒక స్పష్టమైనటువంటి అవగాహనను మనకు అందిస్తుంది. తెలిసిన తరువాత ఏం చేయాలి? కేవలం అది తెలుసుకోవడం కోసమైతే ఉపయోగం లేదు, దీన్ని నిత్యం జీవితంలో ఆచరించాలి. కనుక ఇది కార్యం నేను చేయదగింది, ఇది అకార్యం నేను చేయకూడనటువంటిది, ఇది చేస్తే నా జీవితం ఇలా ఉంటుంది బాగుంటుంది, అది చేస్తే నా బ్రతుకు చెడిపోతుంది. కాబట్టి నా బ్రతుకు చెడిపోవడానికి వినాశానికి కారణమైనటువంటి కర్మలు ఏవైతే ఉన్నావో వీటిని నేను ఆచరించకుండా ఉండాలి, ఏవైతే నా ఉన్నతికి పనికొస్తాయో అటువంటి వాటిని నేను ఆచరిస్తూ పోవాలి. ఇవంతా కూడాను వేదంలో మనకు తెలియజేయబడుతున్నాయి. తదుదితం కర్మ సు అనుష్ఠీయతాం సుష్ఠు అనుష్ఠీయతాం, కాబట్టి నిత్య కర్మలు ఏవైతే ఉన్నావో ఈ కర్మలన్నీ కూడా ఏ విధంగా ఆచరించాలో, ఇది వేదంలో ఏవైతే చెప్పబడి ఉన్నాయో ఇవన్నీ కూడా నిరంతరం మనం ఆచరిస్తూ ఉండాలి. నంబర్ టూ, వేదో నిత్యం అధీయతాం తదుదితం కర్మ స్వనుష్ఠీయతాం. తేనే సస్య విధీయతాం అపచితి. నంబర్ త్రీ, తేన ఇప్పుడు కర్మ స్వనుష్ఠీయతాం అన్నాం, అక్కడి నుంచి కనెక్షన్. తదుదితం కర్మ స్వనుష్ఠీయతాం, తత్ ఉదితం వేదోదితం కర్మ స్వనుష్ఠీయతాం సుష్ఠు అనుష్ఠీయతాం, దాన్ని చక్కగా ఆచరించాలి. తేన తేన కర్మణ వేదోక్త కర్మణ, అది అడ ఈ వేదంలో చెప్పబడినటువంటి కర్మల్ని మనం ఆచరించాలి, చక్కగా అనుష్ఠించాలి. తేన వేదోక్త కర్మణ ఈశస్య పరమేశ్వరస్య అపచితి విధీయతాం, అపచితి పూజ పూజనం క్రియతాం. కాబట్టి ఆ వేదంలో చెప్పబడినటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో అవి నువ్వు ఆచరిస్తూ ఉన్నావు కదూ, ఆ కర్మల్ని ఈశ్వర పూజనంగా మార్చుకోవాలి. వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ వర్క్ ఈజ్ వర్షిప్. పని పూజగా మారేది ఇక్కడ. కాబట్టి వేదోక్త కర్మలు ఏవైతే ఉన్నాయో, వేదంలో నీవు ఆచరించవలసినటువంటి కర్మలు ఏవైతే వేదం చెబుతూ ఉందో, వాటిని ఈశ్వరార్పణ బుద్ధితో ఆచరించడం వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ పని పూజగా మారుతూ ఉంది. పని పనే కానీ పని ఎప్పుడు పూజ కాదు. ఇదొకటి. వర్క్ ఈజ్ వర్షిప్. ఇది కొన్ని వందల సంవత్సరాలుగా మోసుకుపోతూ ఉన్నాం. ఇవన్నీ కూడా దించుకోవాల్సిన అవసరం ఉంది. అందుకని వేదం నిత్యం అధ్యయతం. వేదం కనుక మనకు అర్థమైతే ఇటువంటి సెంటెన్సెస్ మన మనసులో దూరం అయిపోతాయి. ఎందుకని అర్థరహితమైన సెంటెన్సెస్ ఇవి, వీటికి అర్థమే లేదు. వర్క్ ఈజ్ వర్షిప్ ఎవడన్నాడో నాకు తెలియదు. ఎవడో ఒకడు పడేశాడు, అందరూ మోసుకొని తిరుగుతున్నావు దాన్ని. కాబట్టి ఎప్పుడైతే వర్క్ ఈజ్ వర్షిప్ అన్నాడో, మన శాస్త్రంలో ఎక్కడ ఇది నేను వినలేదు వర్క్ ఈజ్ వర్షిప్ అనేది. కాబట్టి ఇది ఆంగ్ల సంప్రదాయం నుంచి దిగింది. కాబట్టి మన శాస్త్రానికి అతకదు. ఇవి సత్యాన్ని మాట్లాడే శాస్త్రాలు. వర్క్ ఈజ్ వర్షిప్. వర్క్ అంటే పని, కర్మ. అది పూజ ఎట్లా అవుతుంది? పని పూజ ఎవరు చెప్పారు? పని గనక పూజ అయితే సార్ పిక్ పాకెట్ చేస్తాను నేను, అది పూజ కావాలి కదా. మర్డర్ చేయడం పూజే సార్ అప్పుడు. దొంగతనం చేయడం పూజే, మోసం చేయడం పూజే. ఎందుకని అవన్నీ కర్మలే, అవన్నీ పనులు కాదండి. ఇప్పుడు అర్థమైందే? పని గనక పూజ అయ్యేటట్లయితే ఇవన్నీ అవే అవుతాయి. పూజ ఎప్పుడవుతుందంటే, పూజ ఏంటి? భగవంతుడు ఉంటే పూజ, ఈశ్వరుడు ఎంటర్ అయితేనే పూజ. కనుక ఈశ్వరుడు ఎంటర్ కాకపోతే పని, కర్మ. ఈశ్వరుడు కనుక వచ్చాడా నీ కర్మలోకి, కర్మయోగం అదే అక్కడ. కనుక కర్మయోగం చేసేటువంటి వాడు భక్తుడు. భక్తుడు చేస్తే పూజ, కానీ పని, పనులన్నీ పూజ అయ్యేందుకు అవకాశం లేదు. నీవు భక్తుడివై గనక చేస్తే అప్పుడు పూజ. అది వర్క్ ఈజ్. భక్తుడు చేసేటువంటి పని పూజ అవుతుంది. అంతేగాని ఏ పని అంటే అది పూజ అయ్యేందుకు అవకాశమే లేదు. ఈ మాటలన్నీ నడుస్తూ ఉన్నాయి, అర్థరహితమైనటువంటి మాటలు. శ్రమ ఏవ జయతే, ఇది ఒకటి. సత్యమేవ జయతే ధర్మమేవ జయతే అని శాస్త్రం చెప్పింది. ఇప్పుడు ప్రభుత్వం ఎంటర్ అయింది అంట. ప్రభుత్వం ఎంటర్ అయితే ఇంకేం మిగులుతుంది? శాస్త్రం కూడా పోతుంది. కనుక శ్రమ ఏవ జయతే అది ఎవరు పెట్టారు? చూడ్డానికి బాగానే ఉంటుంది. శ్రమ ఏవ జయతే, శ్రమ జయిస్తుందే, ధర్మం జయిస్తుందే. శ్రమ గనక జయించేటట్లయితే నవంబర్ 11th కూడా నువ్వు యాక్సెప్ట్ చేయాలి దైవం. అర్థమవుతుందే? ఏదైనా శ్రమ చేయకపోతారా? దొంగతనమైనా సరే చాలా కష్టపడి చేయాలి. దొంగతనం తేలికేంటి? ఏ ఇంట్లో ఉందో తెలుసుకోవాలి, ఆ ఇంట్లో డబ్బు ఎక్కడ పెట్టున్నారో తెలుసుకోవాలి, దానికి సంబంధించిన తాళం చేతులు ఎక్కడున్నాయో తెలుసుకోవాలి, వాళ్ళు ఎప్పుడు నిద్రపోతారో తెలుసుకోవాలి, స్విచ్చెస్ ఎక్కడ ఉన్నాయో తెలుసుకోవాలి, ఫోన్ ఎక్కడ డిస్కనెక్ట్ చేయాలనో తెలుసుకోవాలి, ఏ వైపు నుంచి ఎంటర్ కావాలో తెలుసుకోవాలి, వాళ్ళకి తెలియకుండా లోపలికి ఎట్లా వెళ్ళాలనో తెలుసుకోవాలి, వాళ్ళ ఇంట్లో ఎంతమంది ఉన్నారో మనకు తెలుసుకోవాలి, అవసరమైతే వాళ్ళని అటాక్ చేయడానికి కావాల్సినటువంటి సామాగ్రి ఉండాలి. ఇవన్నీ ఉంటేనే దొంగతనం జరగదు. చూడండి, ఎందుకంటే అన్ని చేసినాం కనుక ఇంత అనుభవంతో చెప్తాం. కాబట్టి ఇదంతా శ్రమ, ఇదంతా శ్రమ, పరిశ్రమ. ఇంత శ్రమ చేస్తేనే అప్పుడు ఆయన ఈ శ్రమ పడి ఆ డబ్బంతా తెచ్చేసి ఎస్ జయించాను అన్నాడు అనుకోడు. శ్రమ ఏమ చేయితే ఆ దొంగ డబ్బు తీసుకొని వచ్చేస్తే సార్ సాధించాను సార్, ఇప్పుడు మనం ఆయనకు టైటిల్ శ్రమ ఏవ జయితే. శ్రమ జయించదు సార్. ఎందుకని? వాడు చట్టానికి తప్పుకోవచ్చేమో కానీ భగవంతుడి దృష్టిలో తప్పుకోలేడు సార్. చట్టం వాడిని బంధించలేకపోవచ్చు. అందువల్ల ఇప్పుడు తప్పు చేసిన వాడిని శిక్షించడానికి చట్టాలే ఉన్నాయి. మతం ఎక్కడ ఎంటర్ అవుతా ఉందంటే, ఏ మతమైనా సరే ఈ విషయంలో తేడా ఏమి లేదు, కర్మల విషయమే కనుక. జ్ఞానం అనుకున్నప్పుడు సనాతన ధర్మం విలక్షణంగా ఉంది మతాలకి. ఇక్కడ అన్ని మతాలు ఒకటే. ఎవడైతే తప్పు చేశాడో వాడు శిక్షార్హుడు. కానీ చట్టం నుండి తప్పుకున్నాడు అనుకోండి, తప్పు చేసేసి చట్టానికి దొరకడం లేదనుకోండి, అక్కడ రిలీజియన్ ఎంటర్ అవుతా ఉంది. ఎందుకని? న్యాయ పరిధిలో నుంచి నువ్వు తప్పుకోవచ్చు, చట్ట పరిధిలో నుంచి నువ్వు తప్పుకోవచ్చు, ఎందుకని, చట్టాన్ని అమలు చేసేటువంటి వ్యక్తి కూడా పరిమితమైన జ్ఞానం కలిగిన వాడు కనుక. కానీ సర్వజ్ఞుడైనటువంటి భగవంతుడి యొక్క దృష్టిని నువ్వు తప్పుకోలేవు. ఇది పాపకర్మ, ఇది పాపకర్మ. పాప ఫలితం నువ్వు అనుభవిస్తావు. ఎప్పుడు? కర్మని ఏ అధికారహతే మా ఫలేషు. కర్మ చేయడంలో నీకు అధికారం ఉంది, కానీ ఫలితంలో నీకు అధికారం లేదు. నీకు అధికారం లేదు, కానీ ఫలితం మాత్రం వస్తుంది. కర్మ జరిగింది కనుక ఫలితం వస్తుంది. కాబట్టి ఇక్కడ ఉండేటువంటి న్యాయాధిపతి నిన్ను శిక్షించలేకపోవచ్చేమో, కానీ విశ్వానికి ఎవడైతే అధిపతి సర్వజ్ఞుడు, అటువంటి వాడి యొక్క అమృత హస్తాల్లో నుంచి నువ్వు తప్పించుకోలేదు. ఇక్కడ ధర్మం వస్తుంది, ధర్మం. కాబట్టి ధర్మం ఉంది ఈ ప్రపంచంలో. రాయిని పైకేస్తే కింద పడుతుంది, ధర్మం, లా ఆఫ్ గ్రావిటేషన్. అగ్ని ఎప్పుడు వేడిగా ఉండి ఊర్ధ్వంగా పోతూ ఉంటుంది, నీళ్లు ఎప్పుడు చల్లగా ఉండి పల్లానికి పోతూ ఉంటాయి, నీరు పల్ల మెరుగు. ఇదంతా ధర్మం. ఈ ధర్మాలు మీరు నేను తయారు చేసినవి కావు. ఈ సృష్టిలో ఉన్నటువంటి ధర్మాలు ఏవైతే ఉన్నావో ఇవి మనకన్నా ముందే ఉన్నాయి. ఇక్కడ ఋతు చక్రం నడుస్తూ ఉంది. ఈ ఋతువు తర్వాత ఆ ఋతువు రావాలి, ఈ కాలం తర్వాత ఆ కాలం రావాలి. ఇక్కడ ఋతు చక్రం నడుస్తూ ఉంది. ఈ ఋతువు తర్వాత ఆ ఋతువు రావాలి, ఈ కాలం తర్వాత ఆ కాలం రావాలి. ఇక్కడ గాలులు ఈ విధంగా వీచాలి. ఇవన్నీ కూడా మనం చేసినటువంటి నిర్ణయాలు కావు. ఈ ప్రపంచంలోకి వచ్చి ఈ విశాలమైనటువంటి ప్రపంచంలో విస్తృతమైనటువంటి ధర్మాలు కనపడుతూ ఉంటే వీటిని అధ్యయనం చేసి ఒక్కొక్కటి మనం తెలుసుకుంటూ ఉన్నాం. నేను రాకముందు ఈ ప్రపంచం ఉంది కనుక నేను ఈ ప్రపంచాన్ని సృష్టించలేదు. నేను రాకముందు ఈ విశ్వం ఉంది కనుక ఈ విశ్వ ధర్మాల్ని నేను సృష్టించలేదు. కనుక పరమేశ్వరుని యొక్క ధర్మాలు ఈ ప్రపంచంలో ఉన్నాయి. కనుక ఈ ప్రపంచాన్ని, విశ్వాన్ని సృష్టించినటువంటి పరమాత్మ విశ్రమించలేదు. ఫస్ట్ డే నిద్రపోలేదు, ఆయనేం నిద్రపోలేదు, ఈ సృష్టిలోనే ఉన్నాడు. ఎలా ఉన్నాడు? ధర్మ రూపంలో ఉన్నాడు. అందువల్ల రామో విగ్రహవాన్ ధర్మ, ధర్మస్వరూపం. ధర్మ రూపంలో ఉన్నాడు కనుక భగవంతుడు. ధర్మబద్ధంగా నేను జీవించగలిగితే, అండర్స్టాండ్, ధర్మ రూపంలో పరమాత్మ ఎప్పుడైతే ఉన్నాడో, ధర్మబద్ధంగా నేను జీవించగలిగితే నేను చేసే ప్రతి పని పూజగా మారుతుంది. ఇది వర్క్ ఇస్ వర్షన్. స్వకర్మణ తం పరమేశ్వరం అభ్యర్చ, సిద్ధిం విందతే మానవ భగవద్గీత. ఎవరి నుంచైతే ఈ సృష్టి వచ్చిందో, యతః ప్రవృత్తిర్భూతానాం ఏన సర్వమిదం తతం, ఈ ప్రపంచమంతా ఎవరైతే పరివ్యాప్తం అయి ఉన్నారో, చూసారా తమాషా, యతః ప్రవృత్తి భూతానాం, ఎవరి మొన్న చూచాం అహం సర్వస్య ప్రభవ, కాబట్టి ఎవరి నుండి అయితే ఈ భూతజాలం అంతా కదిలొచ్చిందో, ఏన ఎవరి చేత, ఇదం సర్వం తతం పరివ్యాప్తం, ఈ ప్రపంచమంతా కూడా పరివ్యాప్తం అయ్యిందో ఎట్లా, ధర్మ రూపంలో. కనుక ఈ సృష్టిని తయారు చేసినటువంటి పరమాత్మ ధర్మ రూపంలో ఈ ప్రపంచంలోనే ఉన్నాడు. ధర్మం ఉన్నది కనుకనే నేను అర్థం చేసుకోగలుగుతూ ఉన్నా, అనాటమీ ఉంది కనుకనే నేను స్టడీ చేయగలుగుతూ ఉన్నా, ఆ అనాటమీ రూపంలో ఉండేటువంటిది ధర్మం, అది పరమాత్మ. కాబట్టి గుండె ఎప్పుడు బ్లడ్ని పంప్ చేస్తూ ఉండాలి. ఒక కెమికల్ ఫ్యాక్టరీ ఉంది మనలో, లివర్, అది వర్క్ చేస్తూ ఉండాలి. అవి ఏ విధంగా వర్క్ చేయాలి, కాబట్టి ఒక మిషన్ నువ్వు తయారు చేసిన తర్వాత అది వర్క్ చేయడానికి ఒక పద్ధతి ఎట్లాగైతే ఉందో, ఒక నియతి ఎట్లాగైతే ఉందో, ఒక ఆర్డర్ ఎట్లాగైతే ఉందో, అట్లాగే ఈ దేహంలో కూడాను నియతి ఉంది. ఇది ఉంది గనకనే, ఈ ధర్మం ఉంది గనకనే నువ్వు దాన్ని స్టడీ చేస్తూ ఉన్నావు. నువ్వు స్టడీ చేస్తున్నావు గనకనే శాస్త్రం బయటకు వస్తూ ఉంది. కాబట్టి మెడికల్ సైన్స్ ఎట్లా వచ్చింది, అది ఒక ఆర్డర్ ఉంది కనుక స్టడీ చేస్తే వచ్చింది. బాటనీ ఎట్లా వచ్చింది, ఈ మొక్కలు ఏమిటో, అవి ఎందుకు పెరుగుతున్నాయో, ఎట్లా పెరుగుతున్నాయో, అందులో అవి పచ్చగా ఉండడానికి కారణం ఏంటో, క్లోరోఫిల్ అనేది ఏమిటో, ఇదంతా స్టడీ చేస్తే, అది ఉన్నది కనుకనే స్టడీ చేస్తే బాటనీ వచ్చింది. ఏదైనంత ఏ శాస్త్రమైనా, కాబట్టి ఒక ధర్మం ఉంది. ఈ ధర్మాన్ని ఎవరు తయారు చేశారు, పరమాత్మే తయారు చేశారు. అంతేకాదు ధర్మరూపంలో తానే ఉన్నాడు, ధర్మరూపంలో పరమాత్మ ఉన్నాడు గనక నేను అధర్మంగా చరిస్తే పరమాత్మకి భిన్నంగా ఉంటాను, నేను భక్తుని కాలే కనుక ధర్మంగానే నేను చరించాలి. అలా ధర్మాచరణ చేయడం ఏదైతే ఉందో, తేన వేదోక్త కర్మణ ఈశస్య పరమేశ్వరస్య అపచితి విధీయతాం క్రియతాం, కాబట్టి ఆ పరమేశ్వరుణ్ణి నేను ఈ కర్మల ద్వారా అర్చించాలి. ఎక్కడైతే ధర్మం ఆచరణలో ఉంటుందో అక్కడ భగవంతుడి నీకు దగ్గరలోనే ఉన్నాడని అర్థం. కురుక్షేత్రంలో కూడా ఒకరోజు అర్జునుడు వెళ్ళాడు యుద్ధం చేసి వచ్చిన తర్వాత, ఇంకా యుద్ధం నడుస్తూ ఉంది, మధ్యలో జరిగింది ఇన్సిడెంట్ ద్రోణ పర్వంలో. ఒకరోజు రాత్రి వెళ్ళాడు, ఎక్కడికి వెళ్ళాడో తెలుసా, వ్యాస భగవానుడి దగ్గరికి వెళ్ళాడు, ఆయన కుటీరం దగ్గరికి వెళ్ళాడు అర్జునుడు నిద్రపోకుండా. వ్యాసుడు అడిగాడు, నాయన అర్జున ఇదేంటి, సాయంత్రం వరకు యుద్ధం చేసావు అలసిపోయావు, నువ్వు విశ్రాంతి తీసుకోకుండా నా దగ్గరకు వచ్చావు. తాతయ్య నాకు చిన్న సందేహం ఉంది, అందుకోసం వచ్చా. ఏమిటి నాయన చెప్పు. నేను యుద్ధం చేసేటప్పుడు ఇలా యుద్ధం చేస్తున్నాను, కౌరవులు ఆ వైపు ఉన్నారు, ఆ వైపున ఏదో నాకు ఒక అస్పష్టమైనటువంటి రూపం కనపడుతూ ఉందన్నాడు. ఇది దీనిని నేను అర్థం చేసుకోలేకపోతున్నాను, నాకున్నటువంటి మేధస్సు సరిపోవడం లేదు, అందుకని నీ దగ్గరకు వచ్చాను తాతయ్య. వ్యాస భగవానుడు, ఏమిటి నాయన అది, ఏమిటో తాతయ్య తెలీదు, అల్లంత దూరాన ఏదో ఒక ధూమమే ఒక రూపంలో ఉన్నట్టుగా ఉంటుంది ఒకలాగా. కానీ అలాగ పరిశీలించి చూస్తే మనిషి యొక్క అవయవాలు ఎట్లా ఉన్నాయో అట్లా అవయవాలు ఉన్నట్లు కనపడుతుంది. తల ఉన్నట్టు కనపడుతుంది, భుజాలు ఉన్నట్లు కనపడతాయి, చేతులు ఉన్నట్లు కనపడతాయి, కాళ్ళు ఉన్నట్లు కనపడతాయి, ఏదో ఒక తాటి చెట్టు అంత ఎత్తున కనపడుతుంది ఆ రూపం. కేవలం పొగ గమ్మినట్టే ఉంటుంది ధూమం, అందువల్ల స్పష్టంగా లేదు. నేను చూస్తూ ఉండగానే ఆ వైపు నుంచి అటుపోతూ ఉంటుంది, కొంతసేపు అయితే అట్లా వస్తూ ఉంటుంది, మళ్ళీ కొంతసేపు అయితే అట్లా పోతూ ఉంటుంది. ఇది ఏమిటి తాతయ్య, ఒక్కొక్కసారి దగ్గరగా వచ్చినప్పుడు నాకు కొంతగా తెలుస్తుంది, ఏమిటనంటే అతనేదో జడలు ధరించి ఉన్నాడేమో అనిపిస్తుంది, ఇది కూడా అస్పష్టంగానే ఉంటుంది. ఇంకా కాస్త దగ్గరకు వచ్చినప్పుడు ఆ మెడలో ఏదో పాము ఉన్నట్టుగా కూడా కనిపిస్తూ ఉంటుంది, చెయ్యి ఇలా ఎత్తినప్పుడు ఒక త్రిశూలం ఉన్నట్టుగా కూడా కనిపిస్తుంది. ఇది ఏంటి అర్జున, ఎంత పుణ్యాత్ముడు నువ్వు, నువ్వు ఎంత పుణ్యాత్ముడు కాకపోతే నీ రథాన్ని నడపడానికి జగన్నాథుడు కూర్చుంటు. అంత పుణ్యం నీకుంది గనకనే ఈశ్వర దర్శనం జరుగుతా ఉంది నీకు. నువ్వు చూచింది ఎవరినో కాదు నాయన, ఈశ్వరుడా, ఆయనకేం పని కురుక్షేత్రం, ఆయనకు అన్ని చోట్ల పని ఉంటుంది నాయన, ధర్మరూపంలో ఉండేవాడు తనే, అందుకని కురుక్షేత్రంలో కూడా ఉంది ఆయన పని. ఏం చేయడానికి వచ్చాడు కురుక్షేత్రంలో, యుద్ధమే, కురుక్షేత్రంలో జరిగేది యుద్ధమే, దాంట్లో ఆయన కూడా ఇంక్లూడెడ్. ఓ అలాగా తాతయ్య, మరి తాతయ్య నాది ధర్మం కదా, పాండవులు మేము ధర్మ మార్గంలో ఉండేటువంటి వాళ్ళం, వాళ్ళు అధర్మంలో ఉండేటువంటి వాళ్ళు కౌరవులు, వాళ్ళ వైపు నిలబడి యుద్ధం ఎట్లా చేస్తాడు తాతయ్య, ఇది ధర్మం ఆయనకి, పరమేశ్వరుడే ధర్మాన్ని దప్పితే ఎట్లని. లేదు అర్జున, అతను యుద్ధం చేసేది వాళ్ళ వైపు కాదు నీ వైపు. అబ్బో నా వైపు, అయితే నన్ను ఫేస్ చేస్తున్నాడేంటి, నా వైపు కనుక యుద్ధం చేసేటట్లయితే నాకు తోడుగా ఇటు రావాలి, ఇటు వచ్చి వాళ్ళ మీద యుద్ధం చేయాలి, అట్లా కాకుండా ఆ వైపు ఉండి నన్ను ఫేస్ చేస్తున్నాడు ఏంటి తాతయ్య అని. అదే నాయన, ఆయన గనక ఈ వైపు వచ్చి యుద్ధం చేస్తే ఆయనతో నిలబడి యుద్ధం చేసే శక్తి సామర్థ్యాలు కలిగిన వాళ్ళు ఎవరున్నారు కనుక ఈ ప్రపంచం. అందుకని ఆ వైపే చేరి, మామిడి పండ్ల సీజన్ గనక నువ్వెట్లాగైతే పండు తీసుకొని చప్పరిస్తూ ఉన్నావో దశేరి మామిడి పండుని, అట్లాగే అక్కడ చేరి వాళ్ళని చప్పరిస్తా ఉన్నాడు వాళ్ళ శక్తి అంతకంటే. అందువల్ల ఆ వైపు గనక బలం ఎక్కువైపోతే అటు పోతాడు, ఈ వైపు ఎక్కువైతే ఇటు వస్తాడు, ఈ వైపు ఎక్కువ. ఎందుకని తాతయ్య, నువ్వు ధర్మాత్ముడు గనక నాయన, స్వకర్మణ తమ అభ్యర్చ సిద్ధిం విందతి మానవ, నువ్వు ధర్మ మార్గంలో ఉండవు గనక ధర్మ మార్గంలో ఉండేటువంటి వాళ్ళని రక్షించడానికి పరమాత్మ ధర్మ రూపంలో అక్కడే ఉంటాడు. తేన ఈశస్య విధీయతాం అపచితి. ఓకే, కాబట్టి ధర్మం ఉన్నటువంటి చోట దైవం ఉన్నట్లే, ఎందుకని ధర్మ రూపంలో ఉన్నటువంటిది దైవమే. కనుక వేదోక్త కర్మలు ఏవైతే ఉన్నవో, వేదం ఏదైతే ప్రతిపాదించిందో, వేదోదితం వేద ప్రతిపాదితం కర్మ, దాన్ని చక్కగా అనుష్ఠిస్తూ పోవాలి. తేన ఈశస్య విధీయతాం అపచితి. కాబట్టి మనం చేసేటువంటి కర్మలన్నీ కూడాను పూజలుగా మారాలి. ఇవన్నీ భగవత్ సేవలో భగవత్ కైంకర్యం కోసం ఉండాలి. ఎందుకని భగవంతుడిని చూస్తూ నువ్వు కర్మలు చేస్తూ ఉన్నావు గనక అది పూజగా మారుతూ ఉంది, లేకపోతే అది పనిగానే ఉంటది. తేన ఈశస్య విధీయతాం అపచితి. నంబర్ 3 అర్థమవుతుంది కదా, వేదో నిత్యం అధీయతాం, వేదాన్ని నిత్యం అధ్యయనం చేయాలి. నంబర్ 2 తదుదితం కర్మ స్వనుష్ఠీయతాం, వేదంలో చెప్పబడినటువంటి సత్కర్మలు ఏవైతే ఉన్నావో ఇవన్నీ కూడా ఆచరిస్తూ పోవాలి. తేనేశస్య విధీయతాం అపచితి. కాబట్టి ఈ కర్మల ద్వారా భగవంతుడిని అర్చించడం పూజించడం అలవాటు చేసుకోవాలి. కామ్యే మతి త్యజ్యతాం, కామ్యే మతి త్యజ్యతాం, కాబట్టి మనస్సులో కామ్య కర్మల్ని త్యజ్యతాం పరిత్యజ్యతాం, ఇది వాటిని తొలగించుకుంటూ పోవాలి. కామ్య కర్మల్ని చాలా ఇంపార్టెంట్. కామ్య కర్మలు అంటే ఏంటి? ఇవి అర్థకామాలు. మన చూచాను చూసారా, ఈ ప్రపంచంలో ఏవైతే మనం పొందాలి సుఖాలని కర్మలు చేస్తూ ఉన్నామో తద్వారా మన సుఖాన్ని పొందలేమనేటువంటి విషయాన్ని మన ఇంట్రడక్షన్ లోనే మనం చూసాం. కానీ కోరికలు లేకుండా ఒక క్షణం లేవు. ఇది ఒక తమాషా తోడు. ఎన్నో జ్ఞాపకాలు మన జీవితంలో ఉన్నాయి, చిన్నప్పుడు మనం చేసిన పనులు జ్ఞాపకం ఉన్నాయి, మన బంధువులు మనకు జ్ఞాపకం ఉన్నారు, మన వయసు మనకు జ్ఞాపకం ఉంది, మన ఆత్మీయులు మనకు జ్ఞాపకం ఉన్నారు, మన బ్యాంక్ బ్యాలెన్స్ మనకు జ్ఞాపకం ఉంది, మనం ఈ మధ్య ఎంత డబ్బు పోగొట్టుకున్నామో మనకు జ్ఞాపకం ఉంది, మన గతంలో ఏ ఏ వ్యాధులు వచ్చాయో జ్ఞాపకం ఉంది, ఏ ఏ ఊర్లకు పోయామో జ్ఞాపకం ఉంది, ఎవరెవరితో కలిసి తిరిగామో జ్ఞాపకం ఉంది. కానీ ఒక్క విషయాన్ని జ్ఞాపకం చేసుకో, ఏ రోజైనా సరే ఎప్పుడైనా సరే ఒక్కరోజు కోరిక లేకుండా నేనున్నానా? ఇదేమన్నా జ్ఞాపకం వస్తుందేమో ట్రై చేయండి. కోరిక అనేది లేకుండా ఎన్ని గంటలు ఉండగలిగాను కొన్ని ఈ రోజైనా? ప్రతి క్షణం ఏదో ఒక కోరిక కదలతానే ఉంటుంది. ఇది చేయాలి, అది చేయాలి, అది చేయాలి, అది చేయాలి, ఇది చేయకుండా ఉండాలి, ఏదో ఒక కోరిక. దేనికోసం ఇది? ఇవి కామ్యకర్మలు. దేనికోసం? ఒకటి ఏమిటో తెలుసా, నాకు భద్రత లేదు ఈ ప్రపంచంలో, అందుకని కోరికలు కదులుతుంది. ఈ ప్రపంచంలో నేనున్నాను కానీ భద్రత లేదు, ఇది అర్థం అనే పురుషార్థం, సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ. కాబట్టి ఇల్లు కావాలి నాకు, ఎందుకని దేహం. చూడండి, దేహానికి భద్రత లేదు, ఉన్నవి భద్రత లేకుండా ఉన్నవి, అది తమాషా. కాబట్టి ఈ దేహం ఉంది, ఇది ఎప్పుడైనా పోవచ్చు, దీన్ని రక్షించుకుంటే నేనుంటాను, నా జీవితం ఉంటుంది. అందుకని దీనికి ఏ విధమైనటువంటి ఆహారం కావాలనో ఆహారాన్ని అందిస్తూ పోతాను. నేను నడుస్తూ ఉంటే బస్సు నన్ను క్రాస్ చేసిపోతే కూడాను వెంటనే కర్చీఫ్ తీసి ముక్కు దగ్గర పెట్టుకుంటాను. ఎందుకని ఆ దుమ్ము పీలిస్తే నా ఆరోగ్యం పాడైపోతుందేమో, ఈ దేహం దెబ్బ తగ్గుతుందేమో. కాబట్టి దేహం బాగానే ఆరోగ్యంగా ఉంది, ఆరోగ్యంగా ఉన్నప్పుడు కూడాను నాకు ఒక సత్యం తెలుసు. ఏమిటి? ఈ దేహం ఎప్పుడైనా పోయేదే. సాధ్యమైనంత వరకు దీన్ని రక్షించుకోవడానికి, నేను ప్రొటెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. కాబట్టి దీనికి ఆహారం తీసుకోవాలి. ఏ విధమైనటువంటి ఆహారం తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటుంది? కేవలం ఆహారం తీసుకుని ఉపయోగం లేదు, కాస్త ఎక్సర్సైజ్ కూడా చేయాలి. అందుకనే గ్రౌండ్ చుట్టూ తిరుగుతూ ఉండాలి, బి కాంప్లెక్స్ కూడా మింగుతూ ఉండాలి. ఇవన్నీ ఎందుకని? ఇది ఆరోగ్యంగా ఉండాలి కనుక ఇది బాగుండాలి. ఇది ఉంటేనే నా జీవితం. ఇది గనక అయిపోయిందంటే నేను అయిపోయానని ఈ ప్రపంచంలో. కనుక ఇది ఉంటేనే గనక శరీర మాధ్యం కలు ధర్మ సాధనం ఓకే. కానీ వచ్చిన బాధ ఏంటో తెలుసా? దీనిని ఈ విధంగా నేను కాపాడుకునేటప్పుడు కూడాను నాకు సత్యం తెలుసు, నేను ఎంత కాపాడుకుంటూ ఉండినా ఇది కారిపోతుందని తెలుసు, దీనికి భద్రత లేదని తెలుసు. కనుక వస్త్రాలు కావాలి. దీనికి శీతోష్ణ స్థితి ఉంది ఒకవైపు, ఒకవైపు ఎండలు ఎక్కువగా ఉంటాయి, వర్షాలు ఎక్కువగా ఉంటాయి, చలి ఎక్కువగా ఉంటాయి. చలి ఎక్కువగా ఉండేటప్పుడు దీనికి స్వెటర్ అవసరం అవుతుంది. ఎండలు ఎక్కువగా ఉండేటప్పుడు చాలా పలుచటి గుడ్డలు వాడతాం. కాబట్టి ఏ ఏ సమయంలో దీనికి ఏ విధమైనటువంటి బట్టలు వాడాలి అనేది కూడా మనం వాడుతూ ఉన్నాం. ఇదంతా కూడా భద్రత, ప్రొటెక్షన్, రక్షణ దేహానికి. అట్లని చెప్పి ఈ దేహాన్ని ఎప్పుడు బయట ఉంచలేను. ఎందుకని? శీతోష్ణ స్థితి మారుతూ ఉంది కనుక. కాబట్టి దీనికి ఇల్లు ఒకటి కావాలి. ఇంకేమీ లేదు, కూడు, గుడ్డ, కొంప. కాబట్టి ఒకవేళ గవర్నమెంట్ ఏదైనా మన మీద దయదలిస్తే దీన్ని రక్షించడానికి కొద్దిగా సహకరిస్తుంది. కానీ గవర్నమెంట్ అంతకన్నా మన సుఖానికి గవర్నమెంట్ సంబంధం అంతే. కాబట్టి ఇవి ఈ భద్రత కోసం నేను ఇంత చేసుకుంటూ ఉండినా ఇది అభద్రతలో ఉందని నాకు తెలుసు. ఇది అర్థమనే పురుషాలు. అర్థం అంటే ఇది భద్రత, భద్రత, భద్రత. ఆహారం కావాలి. అందుకని ఈరోజు సంపాదించింది మిగిలితే దాచుకునేది ఎందుకో తెలుసా? రేపు అవసరం ఉందని తెలుసు కనుక. ఇది అర్థం. కామం అనే పురుషార్థం విచిత్రమైంది. దేహాన్ని రక్షించుకోవడానికి ఇల్లు కావాలి, ఇది అర్థం. ఇది వ్యర్థం కాదు. కానీ కామం విచిత్రం. ఏమిటో తెలుసా? ఎలాంటి ఇల్లు కావాలి? ఇది ఇది ఇంకో విచిత్రం. ఇది కామం అనే పురుషార్థం కనుక వస్తుంది. ఇల్లు కావాలి అంతేగాని ఆ ఇల్లు ఇలా ఉండాలి, అలా ఉండాలి, పెల్లేషియల్ బిల్డింగ్ ఉండాలి, దాంట్లో ఇట్లా ఉండాలి, అట్లా ఉండాలి. ఇదంతా సుఖాలకు సంబంధించినవి, భద్రతకు సంబంధించింది కాదు. సుఖానికి సంబంధించింది కామం, భద్రతకు సంబంధించింది అర్థం. బాగా అర్థం చేసి కాబట్టి అర్థంలో ఒక సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ ఉంటుంది, భద్రత. అది మన దృష్టి. కామం దగ్గరకు వచ్చేటప్పటికి సుఖపడాలి అనేటువంటిది. కాబట్టి ఇల్లు ఉంది కానీ ఇలా ఉండాలి, మంచం ఉంది పడుకోవడానికి కానీ ఇట్లా ఉండాలి, మంచం తినడానికి భోజనం దేహాన్ని రక్షించుకోవడానికి కానీ స్వద్వన్నం అది కూడా వస్తుంది తర్వాత. కాబట్టి నాకు రుచికరమైనటువంటి పదార్థాలు కావాలి, ఈ పదార్థాలు కావాలి, ఆ పదార్థాలు కావాలి, చల్లగా ఉండాలి, ఫ్రిడ్జ్ లో నుంచి రావు. ఇవన్నీ కూడాను సుఖాలకు సంబంధించినవి. దేనిని మనం ఈ ప్రపంచంలో ఆశించినా, ఏ వస్తువును ఆశించినా అది సుఖమని కాదు మనం ఆశించేది, సుఖ కారణమని. ఇంపార్టెంట్. ఎందుకంటే సుఖమనే వస్తువు లేదు, నా సుఖానికి ఇది కారణమేమోనని నేను అనుకుంటాను, అది తమాషా. వస్తువులో గనక సుఖం ఉండేటట్లయితే ఆ వస్తువు ఎప్పుడు నీకు సుఖాన్ని ఇవ్వాలి? వస్తువులోనే గనక సుఖం ఉండేటట్లయితే ఒకే వస్తువు అందరికీ సుఖాన్ని ఇవ్వాలి? జరగడం లేదు. ఇప్పుడు పంచదార ఉందనుకోండి, పంచదార తీయగా ఉంటుంది కదా, చక్కెర తీయగా ఉంటే దాన్ని తీసుకెళ్లి కాఫీ చేదుగా ఉంది, కాఫీలో కలుపుతూ ఉన్నాం, కలపగానే తీయగా మారుతుంది. కాబట్టి అది స్వభావం, పంచదార స్వభావం, షుగర్ యొక్క లక్షణం అది. కాబట్టి చక్కెర అనేటువంటిది తీయగా ఉంటుంది కనుక తీపిగా ఉండేటువంటి చక్కెరని తీసుకెళ్లి చేదుగా ఉండేటువంటి కాఫీలో కలిపి తీపి అవుతుంది, తాగుతాం కదా. ఆ విధంగా ఎట్లాగైతే చక్కెరకి తీపి అనేటువంటిది చక్కెర యొక్క ధర్మం, సుఖం అనేది వస్తు ధర్మమా నేను అడుగుతున్నా. చక్కెరని తీసుకెళ్లి కలిపితే తీపిగా ఉన్నట్టుగా ఒక వస్తువు ఏదో సుఖం చెప్పండి, అది తీసుకెళ్లి అన్నిట్లో కలుపుతూ ఉంటాం. టీలో కలిపిన టీ తీగా ఉంటుంది చక్కెర, పాయసంలో కలిపిన తీగా ఉంటుంది, ఎందుకంటే దాని ధర్మం గనక. అట్లాగే సుఖం అనేటువంటిది ఏదైనా వస్తువు ఉంటే చెప్పండి, దాన్ని తీసుకెళ్లి అన్నిట్లో కలుపుతాం. అసలు ఏది సుఖమో ఒకటికి అర్థం కాదు. ఒకరికి సుఖాన్ని ఇచ్చే వస్తువే ఇంకొకరికి దుఃఖాన్ని ఇస్తుంటుంది. నీ మీద కూడా ఆధారపడి ఉంటాను. ఇదిగోనండి లడ్డు అంటే చాలా ఇష్టంగా, అబ్బా ఇవ్వండి సార్ నాకు చాలా ఇష్టం సార్ అని ఆ పక్క నుండి ఆయన అప్పుడే ముఖం ఇంటి పెట్టేసి ఉంటాడు. ఎందుకని తెలుసా, ఆయనకు ఫాస్టింగ్ 150 షుగర్ కాబట్టి అది సుఖాన్ని ఇస్తుందా దుఃఖాన్ని ఇస్తుందా ఏమో, ఎవరి మీద ఆధారపడింది చెప్పండి, ఇంతే. కానీ ఒక్కటి మనం గుర్తుపెట్టుకోవాలి, ఒక కారణంగా గనక సుఖం వచ్చిందంటే మాత్రం అది మనల్ని సుఖపెట్టదు ఏ ప్రపంచంలో ఉండే సుఖాలు. అందుకని శాస్త్రంలో వీటిని నైమిత్తిక సుఖాలు అంటారు. టెక్నికల్ వర్డ్ వాడుతున్నాను ఇక్కడ, నైమిత్తిక సుఖాలు. నైమిత్తిక సుఖాలు అంటే ఏమిటో తెలుసా, ఒక నిమిత్తంగా వస్తాయి, ఒక కారణంతో వస్తాయి. ఈ కారణంగా నాకు సుఖం వచ్చింది అని కనుక అన్నావంటే మాత్రం అది దుఃఖ పెట్టడం కోసమే వచ్చిందని అర్థం. ఒక కారణం వల్ల కనుక మనకు సుఖం వస్తే ఆ కారణం పోతే ఈ సుఖం పోతుంది. ఆ వ్యక్తి వల్ల నాకు సుఖం వచ్చింది, ఆ వ్యక్తి దూరం అయితే సుఖం పోతుంది. ఈ వస్తువు వల్ల నాకు సుఖం వచ్చింది, ఆ వస్తువు దూరం అయితే సుఖం పోతుంది. లేదా ఆ వస్తువును అనుభవించలేని నా దేహస్థితి కనుక తయారైతే సుఖం పోతుంది. ఏవైనా ఇట్లాగే ఉంటాయి ఎండ మా ఊర్లాగా, అర్థమవుతుంది. కాబట్టి ఒక కారణంగా సుఖం వచ్చిందంటే అది నైమిత్తిక సుఖం, ఒక నిమిత్తంగా వస్తుంది. నిమిత్త అంటే కారణం. నిమిత్త పాయే నైమిత్తిక పాయహ, నిమిత్తం ఎప్పుడైతే దూరం అయిపోయిందో నైమిత్తిక సుఖాలు పోతాయి. ఎట్లాగో చత్రో పాయే ఛాయోపాయ, గొడుగు ఉన్నది అనుకోండి, ఎండాకాలం కనుక గొడుగు వేసుకొని పోతున్నాం, వేసవికాలంలో గొడుగు ఉంది ఛాయ ఉంది, కాబట్టి నాకు నీడ ఉందండి పోతానండి గొడుగు ఉంది కనుక. ఎంతవరకు నీడ ఉంటుంది, గొడుగు ఉన్నంత వరకే. ఛత్రోపాయే ఛాయోపాయ, ఛత్రానికి కనుక అపాయం వచ్చిందే, గొడుగు కనుక ఎవడన్నా తీసుకుపోయాడా దాన్ని సంబంధించిన వాడు, మనకి ఇంకా ఎండే మిగులుతుంది కనుక అది ఉన్నంత వరకే. కాబట్టి ఏదైనా కూడాను అది ఉన్నంత వరకు కలుగుతాయే గాని ఇంకొక విధంగా కలిగేందుకు అవకాశమే లేదు గనక ఏది సుఖమో ఈ ప్రపంచంలో నిర్ణయం చేయలేము. కాబట్టి ఇది సుఖమో అని కాదు, ఇది సుఖ కారణం, ఇది లభ్యమైతే నేను సుఖపడతానేమో ఆనందంగా ఉంటానేమో అని మనిషి అభిప్రాయపడతాడు. అందుకని భాగ్యాలు వస్తే హాయిగా ఉండొచ్చు అనుకుంటారు పేదవాళ్ళు, బాధలు తీరితే సుఖంగా ఉండొచ్చు అనుకుంటారు ధనికులు. అందరు ఇట్లాగే ఉండరు ఈ ప్రపంచం, ఏవి సుఖాలో ఎవరికి అర్థం కావడం లేదు. సుఖాలు అనేటువంటి మాత్రం ఈ ప్రపంచంలో లేనే లేవు. ఎందుకని ఏది నువ్వు కోరినా అది వస్తుందే కానీ సుఖం రాదు. పోవడానికి ఉండేది ఏది సుఖమయ్యేందుకు అవకాశం లేదు. సుఖాలని నువ్వు ఏవైతే అనుకుంటూ ఉన్నావు ఈ ప్రపంచం వాటికి రాకపోకలుండయి, రాకపోకలుండేటువంటి సుఖంగా ఉండేందుకు అవకాశమే లేదు. కాబట్టి అవి రావాలి అని అనుకుంటావు నువ్వు, ఎందుకని తృప్తి పడాలని, కానీ తర్వాత అనుకుంటావు ఇవి కావేమోనని, అవి దూరమైన రోజు అనుకుంటావు ఇలా బాధపడడం కోసమే ప్రేమించానేమో, ఇలా దుఃఖపడడం కోసమే వీటిని అన్నిటిని నేను ఆశించానేమో. అందరి జీవితాలు ఇట్లాగే ఉండయి. కనుక కామ్యే మతిహి త్యజ్యతాం, ఈ కామ్య కర్మలు అర్ధకామాలు ఏవైతే ఉన్నాయో వీటి వల్ల మనం తృప్తి పడలేము, అవి మన జీవితానికి అవసరాలే గాని మన జీవితంలో ప్రధానంగా ఏదైతే ఉందో తృప్త భవిష్యామి, నేను తృప్తిని పొందాలి ఆనందాన్ని పొందాలి అనేటువంటి వాంఛ ఆకాంక్ష హృదయంలో ఏదైతే ఉందో దానికి ఇవి సమాధానం ఇవ్వలేవు. కాబట్టి ప్రపంచం ఇక్కడ విత్డ్రాయిపోతాం, ఎవరు ఎన్ని సలహాలు ఇచ్చినా ఉపయోగం లేదు. ఎవరు ఏ సలహాలు ఇచ్చినా అర్ధకామాలకు సంబంధించిన సలహాలే ఇస్తారు. మనం ఎన్ని కష్టాల్లో ఉన్నా నువ్వు ఈ వ్యాపారం చేయి నీకు డబ్బు వస్తుంది అంటాడు, డబ్బు వస్తే డబ్బు రావచ్చు సుఖం వస్తుందని చెప్పడానికి లేదు. ఎందుకని డబ్బున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు సుఖం లేకుండా. కాబట్టి ఎవరి సలహాలు ఉపయోగపడవు, అర్ధకామాలకు సంబంధించిన సలహాలు అస్సలే ఉపయోగపడవు, ఇవి కొంపలు ముంచుతాయి. టిక్కెట్ ఇస్తూ కండక్టర్ ప్యాసింజర్ అడుగుతూ ఉన్నాడు, ఎక్కడికి పోవాలయ్యా నువ్వు? మహబూబ్నగర్ పోవాలి సార్. చర్చలో ఎక్కడ సరే టికెట్. ఈ లోపల అతను ఒడిలో ఏదో ఒక అతని చేతిలో ఏదో ఒక మూటలాగా అది చూశాడు. ఏంటయ్యా అది అని అడిగాడు. ఏంటది? ఒళ్ళో పెట్టుకోండి కండక్టర్. కండక్టర్లే భలే తమాషా ఉద్యోగం, కండక్టర్ కేవలం టికెట్ ఇచ్చి ఊరుకోడు, అన్ని అడుగుతుంది. ఆయనకి చాలా అవసరం, అదో తమాషా ఉద్యోగం. లేకపోతే బోరు కొడుతుంది, అది కూడా కరెక్టే. ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటేనే చేయగలడు ఉదయం నుంచి సాయంత్రం వరకు. ఏంటి సార్ అది మూటలాగా ఉందన్న, ఎక్కినవాడు అన్నాడు ఇదే అండి బాంబు. బాంబు, బాంబు పెట్టుకొని బస్సులో ఎక్కవా? అవును సార్, ఇది నాది కాదు సార్, ఇది మా ఇంటి పెరట్లో పడింది నేను సాయంత్రం, కానీ పగల్లేదు. నేను ఇది ఏదో అనుకున్నాను, క్రికెట్ బాల్ అనుకున్నాను నేను. మా చిన్న అబ్బాయికి తెలుసు వాడు ఎక్కువ రాజకీయాలు జరుగుతుంటాడు, అందుకని వాడు వచ్చా నానా ఇది బాంబు నానా అని అన్నాడు. కానీ ఇది పగల్లేదు, ఎవరేశారో తెలియదు, ఎందుకు వేశారో తెలియదు, మరి ఇంట్లో ఎట్లా పెట్టుకునేది, అందుకని దాన్ని తీసుకొని పోతున్నాను సంచిలో పెట్టు. ఎక్కడికి? పోలీస్ స్టేషన్. దేనికి? వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాను. వారు భలేవాడు కదా, నువ్వు అలా మాట చెప్పుంటే నేను అసలు ఎక్కించే ఎక్కడిచ్చిండేవాడిని కాదు. బాంబు ఎత్తుకొని ఎక్కేవేంటి? అయినా కూడా జాగ్రత్తగా ఉండి, అయినా ఒళ్ళో పెట్టుకున్నావేంటి? సీటు కింద పెట్టుకో, అది సీటు కింద పెట్టుకోవయ్యా, ఇది పరిష్కారం. అర్థమవుతుంది, అర్ధకామాల్లో పరిష్కారాలన్నీ ఇట్లాగే ఉన్నాయి. మనకు సుఖం లేదు, మనం ఎవరినైనా పోయి అడిగితే సీటు కింద పెట్టుకోమని చెప్పేవాళ్ళు అయిపోయారు అందరూ. కనుక కామ్యే మతిహి త్యజతాం, మనసులో ఈ కోరికల్ని విడనాడాలి తప్ప వీటి వల్ల సుఖపడలేము. ఎందుకని? ఇవి ఏ ఉన్నా కూడా పోయేందుకే ఉన్నాయి. అర్థమవుతుంది, కామ్యే మతిహి త్యజతాం, ఈ కామ్యకర్మల వల్లనే పాపాలు చేశాం ఈ ప్రపంచంలో, చేస్తున్నాం ఈ ప్రపంచంలో. కనుక వీటి వల్ల నేను తృప్తి పడతాను అని మనిషి అభిప్రాయపడడం వల్ల తనే కాదు ఒక 4 or 5 జనరేషన్స్ కూర్చొని తిన్న తరగనటువంటి ఆస్తి ఉండినా కూడాను ఇంకా మోసం చేసి కోట్లు సంపాదించాలని అనుకుంటున్నాడు మనిషి. దేనికోసం? ఇవన్నీ పాపాలు కావా? చేయకూడని పనులు కదా. ఎందుకు చేస్తున్నాడు మనిషి? పాపం చేసినా సరే ఈ అర్ధకామాల వల్ల నేను సుఖపడతానేమో అనుకుంటున్నాడు. కాబట్టి మనసులో ఆ కామ్య కర్మలకు సంబంధించిన ఆలోచనల్ని తొలగించుకుంటూ పోవాలి. ప్లీజ్, పాపౌఘః పరిధూయతాం, పాపౌఘః పరిధూయతాం. పాపాల్ని, పాప సమూహం, పాప ఔఘః, పాప ఓఘః, పాపౌఘః పరిధూయతాం, ఈ పాప సమూహాన్ని దూరం చేసుకోవాలి. ఎక్కడిది పాపం? ఈరోజు కాదు, ఈరోజు పాపాలు చేస్తున్నాం వేరే, కానీ ఈరోజు ఏం చేయకపోయినా నేను బాధపడుతున్నాను స్వామీజీ, ఇది గతంలో చేసినటువంటి పాపం. గతంలో చేసి నిష్కారణంగా అంటాం. నిష్కారణంగా అంటే దాని అర్థం ఏంటో తెలుసా? కారణం నాకు తెలియదు అని, అది నిష్కారణం. అనివార్యాలు ఈ ప్రపంచంలో ఉండొచ్చేమో కానీ అసంభవాలు ఉండవు. ఏవైనా జరిగాయి అంటే దాని వెనక కారణం ఉంది, ఆ కారణం నాకు అర్థం కాకపోవచ్చు. నాది పరిమితమైనటువంటి జ్ఞానం గనక, పూర్ణ జ్ఞానం నాకు లేదు గనక, నా జీవితంలో ఏది ఎందుకు జరుగుతూ ఉందో నేను ఊహించలేకపోవచ్చు. నేను మంచివాడిని, ఎందుకు జరిగిందో నాకు ఇది అంటాం. నువ్వు మంచివాడివే ఈరోజు, కానీ గతంలో నువ్వు ఏం చేసావో నీకు జ్ఞాపకం. కాబట్టి గతంలో చేసినటువంటి కర్మలు సంచిత కర్మలు, ఈ సంచిత కర్మలన్నీ ఉన్నాయి, వాటి పాపాలన్నీ ఉన్నాయి. ఇప్పుడు నడుస్తూ ఉంది ప్రారంభం, దాన్ని అనుభవిస్తూ ఉన్నా, అనుభవిస్తూ కూడాను మళ్ళీ కొన్ని పాపాలు ఇప్పుడు చేస్తూ, ఇవి రాబోయేటువంటి జన్మలకు కారణమవుతూ ఉన్నాయి, ఆగామి కర్మలు అవుతూ ఉన్నాయి. ఈ విధంగా పాప సమూహం హెచ్చు పెరిగిపోతూ ఉంది. పాపౌఘః పరిధూయతాం, ఈ పాపాలని దూరం చేసుకుంటూ పోవాలి. మనసులో ఉండేటువంటి పాపాలని తగ్గించుకుంటూ పోవాలి. గతంలో చేసినవి ఏవైతే ఉన్నావో ఆ పాపాలు ప్రక్షాళనం కావాలంటే ఇంతకుముందు చూసారా తేనే సస్య విధీయతాం అపచితి. కాబట్టి ఈశ్వరార్పణ బుద్ధితో గనక కర్మలు చేస్తూ ఉంటే గతంలో చేసినటువంటి కర్మల వల్ల ఏర్పడినటువంటి ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవే మన మనసులో వాసనల రూపంలో ఉండి రెచ్చగొడుతూ ఉన్నాయి. ఈరోజు ఈ పని చెయ్యని, ఆ పని చేసేటప్పుడు భగవంతుని హృదయంలో పెట్టుకొని ఈశ్వరార్పణ బుద్ధితో గనక చేస్తే, రాగద్వేషాలు గనక లేకుండా చేస్తే ఆ కర్మ అయిపోతుంది, ఇది ప్రక్షాళనం అవుతుంది పాపం. ఈ విధంగా పాప ప్రక్షాళనం జరుగుతూ ఉండాలి. అనుక్షణం పాప ప్రక్షాళనం జరుగుతూ ఉండాలి. దేహంతో మనిషి కర్మలు చేస్తాడు, పాపం జరిగిపోతుంది. ఇంద్రియాలతో కర్మలు చేస్తాడు, పాపం జరిగిపోతుంది. మనసుతో కర్మలు చేస్తాడు, పాపం జరిగిపోతుంది. కానీ దేహంతో మనిషి పాపం చేయొచ్చేమో కానీ ఇంద్రియాలతో చేసినంత పాపం దేహంతో చేయలేదు. ఇంద్రియాలతో మనిషి పాపం చేయొచ్చేమో కానీ మనసుతో చేసినంత పాపం ఇంద్రియాలతో చేయలేదు. ఒక పాప కర్మలో దిగితేనే దేహం పాపం చేస్తుంది, కానీ ఇంద్రియాలు అట్లా కాదు. కన్నుంది అనుకోండి, చూడగానే పాపం జరిగిపోదు. ఇప్పుడు ఏదైనా చూసాం, దాన్ని చూసినప్పుడు మన మనసులో కలగకూడని ఆలోచన కలిగింది అనుకోండి, ఇప్పుడు ఒక ఏదో ఒక అందాన్ని చూచాం, వెంటనే నాకు కావాలనుకున్నాడు అనుకోండి, కళ్ళు చూడగానే జరిగిపోయింది పాపం. కానీ దేహం అట్లా కాదు, ఆ పాపకర్మలో దిగినప్పుడే. కనుక కళ్ళు చేసినంత స్పీడ్గా, చెవులు చేసినంత స్పీడ్గా, అంటే ఇంద్రియాల్లో ఏ విధంగా అయితే పాపం జరుగుతుందో అంత వేగంగా దేహంతో జరిగే అవకాశం లేదు. కాబట్టి ఇంద్రియాలు చాలా ప్రమాదంగా ఉన్నాయి. ఇంద్రియాణి ప్రమాదీని అరంతి ప్రసభం మనః. కాబట్టి హాయిగా పోయేటువంటి నావని తీవ్రంగా విచ్చేటువంటి గాలులు ఎట్లాగైతే పెడదారి పట్టిస్తాయో అట్లాగే ఇంద్రియాలు కూడా బ్రతుకుని ఒక మలుపు తిప్పుతాయి మనసు. కానీ ఇంద్రియాలతో చేసినంత పాపం దేహంతో చేయలేకపోవచ్చు, కానీ మనసుతో చేసినంత పాపం ఇంద్రియాలతో కూడా చేయలేము. ఎందుకో తెలుసా? కంటికి ఎదురుగా ఉండేది మాత్రమే కంటికి కనిపిస్తుంది, కానీ మనసు అట్లా కాదు. కళ్ళు మూసినా కూడా మనసు చూడగలదు. రుచులన్నీ మనసులో ఉన్నాయి, అభిరుచులన్నీ మనసులో ఉన్నాయి. కాబట్టి మనసులో ఇంకా స్పీడ్గా నడిచేటువంటి అవకాశాలు. కాబట్టి పాపానికి మనసు అనేటువంటిది పెద్ద పీట వేసి కూర్చొని ఉంటుంది. కనుక ఈ మనసులో ఏ ఆలోచనలు నడుస్తున్నాయి, ఇవి ఏ వైపు పోతూ ఉన్నాయి, ఇవి నిజంగా పాపమేనా, ఇటువంటి ఆలోచనలు నేను చేయకూడదు. ఎందుకని? తద్వారా నష్టపోయేది నేనే. నేను విషం మింగితే నా జీవితానికి ప్రమాదకరం. కాబట్టి నేను చేయకూడనటువంటి ఆలోచనలు చేస్తే తద్వారా అన్యాయం అయిపోయేటువంటి వాడిని నేనే. కనుక పాపౌఘః పరిధూయతాం. గతంలో ఏ పాపాలైతే చేశానో వాటి వల్ల ఈరోజు ఏ ఆలోచనలు అయితే వస్తూ ఉన్నాయో వాటిని కాస్త అరికట్టుకుంటూ మళ్ళీ ఆ పాపాలు చేయకుండా ఉండేటట్టుగా నా ప్రారంభంలో ఒకవేళ అనుభవిస్తూ ఉన్నా కూడాను మళ్ళీ నూతనమైనటువంటి పాపాలను తయారు చేసుకోకుండా జాగ్రత్త పడుతూ ఉండాలి. పాపౌఘః పరిధూయతాం. ఇది జరగాలి అంటే భవసుఖే దోషోను సంధీయత. భవసుఖే దోషోను సంధీయత. భవసుఖే, భవ అంటే సంసారం, భవసుఖే ఈ సంసార సుఖాల్లో దోష అనుసంధీయత. ఈ సంసార సుఖాలు ఏవైతే అనుకుంటున్నామో వాటిలో ఉండే దోషాన్ని అనుసంధీయతాం. మళ్ళీ మళ్ళీ అర్థం చేసుకుంటూ పోవాలంటాడు. అంటే గమనించండి, భవ సుఖే ఆ పదం ఎప్పుడైతే వాడాడో సంసారంలో సుఖం లేదని చెప్పడం లేదు. భవ సుఖే సంసార సుఖం కాబట్టి ఉంది, లేదు తోడ తోడ ఉంది, లేదని కాదు, లేకపోతే అందరూ ఎందుకు పెళ్లి చేసుకుంటారు పిచ్చే. సంసారాల్లో సుఖం ఉంది, భవ సుఖే కాకపోతే ఒక్కటి సుఖం ఉంది, దాంతోపాటుగా దోషం కూడా. భవసుఖే దోష అనుసంధీయత. సుఖం లేదని చెప్పడం లేదు, కానీ దోషం కలిసింది, డిఫెక్టివ్గా ఉంది ఆ సుఖం, దోషం. ఏంటి ఏంటి చెప్పండి భవసుఖాలు? ఏదైనా సరే సంసార సుఖము అని అన్నాము అంటే దాంట్లో బాధ లేకుండా సుఖం ఉండేందుకు అవకాశం లేదు. దుఃఖం తెలియనటువంటి సుఖాలు ప్రపంచం సంసారంలో దొరకవు. ఎప్పుడైనా ఏదైనా ఒక వస్తువు కావాలనుకున్నారనుకోండి, ఆ వస్తువును పొందడానికి ప్రయత్నం చేశారనుకోండి, ఇదంతా దుఃఖమే, పెయిన్. బాధపడకుండా ఎట్లా వస్తుంది వస్తువు? కాబట్టి ఆ వస్తువును పొందడానికి, అంటే అది రాకముందే దానిని పొందడానికి కొంత బాధపడాలి. వచ్చింది అనుకోండి పోతాదేమో అనని బాధ, డెఫినెట్గా పోదు. ఏది ఏది వచ్చినా పోయేందుకే. సర్వే క్షయంతాహ నిచయాహ. ప్రోగు చేసుకొని ఎంత సంపదను ప్రోగు చేసుకున్నా ఇదంతా పోయేందుకే. సర్వే క్షయంతా నిచయా. పతనాంతా సముచ్చ్రయాహ. పైకి లేచేది కింద పడ్డానికి. సంయోగ విప్రయోగాంత. కలిసేది విడిపోయేందుకే. మరణాంతం జీవితం, చివరికి మిగిలేది సావు తప్పేది.